హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మనుతో ముచ్చట్లు. ఈ ముచ్చట్లు పెట్టుకోవడంలో ఉన్న మజా వేరే ఉంటుంది. అండ్ అందరు డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వస్తారు నన్ను జాయిన్ చేసేటందుకు. ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మొన్న నేను మామూలుగా న్యూస్ చదువుకుంటూ, వన్ ఆఫ్ ద కామన్ వర్డ్ నౌడేస్ ఈజ్ ఫేక్ న్యూస్ కదా, సో ఆ టైంలో నేను చదువుకుంటూ అసలు న్యూస్ జర్నలిజం అసలు ఎట్లా చేంజ్ అయిపోయింది, వై డిడ్ వి ఎండ్ అప్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అనేసి అనుకుంటూ, ఐ వాంటెడ్ టు టాక్ టు సమ్వన్ అన్నట్టు. అట్లా అప్పుడు నాకు మామయ్య రిలేటివ్ గుర్తొచ్చారు. హీఈస్ ఎ జర్నలిస్ట్ ఇండియాలో. సో వాజ్ లైక్ లెట్ మీ టాక్ టు హిమ్ అండ్ ఆస్క్ అసలు ముచ్చట్లు పెట్టేసి అసలు జర్నలిజం ఏంటి, పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని అడుదామనేసి. డైరెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి అడగడం బెటర్ కదా, మనం మామూలు ముచ్చట్లు పెట్టుకొని మన ఏదో అనుకోవడం బదులు, మన థాట్స్ ఆర్ ఇంప్రెషన్స్ ఉండే బదులు. సో టుడే ఐఎమ్ బీయింగ్ జాయిన్డ్ బై రినౌండ్ తెలంగాణ జర్నలిస్ట్ పెండ్యాల కొండలరావు. మీరు గూగుల్లో సెర్చ్ చేయాలనుకుంటే పివి కొండలరావు అని సెర్చ్ చేయొచ్చు. అండ్ నాకు మామయ్య అవుతారు రిలేషన్లో, సో నేను మామయ్య అని మాట్లాడుతుంటాను. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఇది ఫస్ట్ టైం తనకి యాంకర్ అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడం అండ్ యాంకర్ యాప్లో కూడా దట్ ఐ యూస్. సో లెట్స్ ఇన్వైట్ హిమ్. మామయ్య
ఇప్పుడు ఓకే?
ఎస్ మామయ్య, అదే మనం నేను ఇప్పుడే చెప్తుండే అందరికి, ఆడియన్స్ కి, ఇట్లా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు మీరు ఇట్లా యాంకర్ మీద, సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
వెల్కమ్ వెల్కమ్.
థ్యాంక్ యూ. అయితే అసలు యాక్చువల్గా ఏంటంటే, మొన్న ఏమంటారు, నార్మల్గా న్యూస్ చూస్తుంటా కదా, న్యూస్ చూసుకుంటా అని చూసుకుంటా, యూనో ఇవాళ రేపటి ఫేమస్ డైలాగ్ ఏంటిదంటే ఫేక్ న్యూస్. అయితే అట్లా మామూలు అనుకుంటారు జర్నలిజం ఎట్లయింది, అసలు న్యూస్ ఛానల్స్ డిఫరెంట్ అంటే కేటగిరీస్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ టీవీ అన్న, అసలు ఎట్లా అనేసి ఆలోచించుకుంటే, అరే జర్నలిజం అంటే నాకు గుర్తుండి, అంటే చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి మీరు జర్నలిస్ట్ అని నాకు గుర్తు. అయితే లైక్ అరే మామయ్యని అడుగుదాం, ముచ్చట్లు పెడదాం మామయ్యతో అనేసి, దట్ వాజ్ ఐడియా అన్నట్టు.
ఓకే,
థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అసలు ఇంట్రెస్ట్ ఏంటంటే, మీరు నాకు తెలిసి అఫ్ కోర్స్ చిన్నపిండిలో కలిసినప్పుడు, చిన్నప్పుడు కలిసినప్పుడు అవన్నీ మీరు జర్నలిస్ట్, అప్పుడు నాకు ఐడియా లేదు జర్నలిజం అనేది ఒక ఇది అనేసి. న్యూస్ పేపర్ అప్పట్లో న్యూస్ పేపర్ చాలా తక్కువ ఉండే కదా.
అవును.
ఇప్పుడు మీరు జర్నలిజం ఎట్లా వచ్చిందంటే, ఈ ఎట్లా, వాట్ వాజ్ యువర్ ఐడియా మామయ్య, అంటే పెండియాల్లో ఉండి లైక్ వాట్ హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్?
యాక్చువల్లీ నేను జర్నలిస్ట్ కావాలని ముందు అనుకోలేదు, కానీ నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా. ఇంటర్ ఫెయిల్ అయిన సందర్భంలో అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రభకు కమలనాభయ్య అని ఒక సర్క్యులేషన్ ఇన్స్పెక్టర్ ఉండేది. అప్పుడు విలేజెస్కు ఇంకా న్యూస్ పేపర్స్ రాకుండేది. హలో.
అవును, ఆంధ్రప్రభ అంటే అప్పుడు పాతది కదా అది.
అదే, విలేజెస్కు న్యూస్ పేపర్స్ రాకుండేది. ఆ విలేజెస్ న్యూస్ పేపర్ రాకుండాప్పుడు ఆయన చిల్పూర్ గుట్ట కోసం కొన్ని ఒక 10 న్యూస్ పేపర్స్ పంపడానికి ఒక సర్క్యులేషన్ ఏజెంట్ను ట్రై చేస్తుండే. ఆ టైంలో ఆయన బాపు దగ్గరికి వచ్చిండు. బాపు దగ్గరికి వచ్చి పేపర్ ఇక్కడ నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అన్నాడు అన్నట్టు. అప్పుడు ఆంధ్రప్రభతో పాటు మాకు ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ కాపీ కూడా కావాలి అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ కాపీ కూడా తీసుకున్నాము. ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ కాపీ తీసుకున్న క్రమంలో కొంత అంటే అప్పుడు నాకు స్పోర్ట్స్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉండేది. క్రికెట్ పేజీ కోసం, స్పోర్ట్స్ పేజీ కోసం మాత్రమే ట్రై చేస్తుండేది. ఆ పేపర్లో వచ్చిన స్పోర్ట్స్ కాలమ్స్ ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని. ఆ క్రమంలో ఇంటర్ చదువుతున్నప్పుడే మేము దేవులపల్లి రామాంజరావు మావయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం, నేను అక్కయ్యలు. రామాంజరావు మావయ్య వాళ్ళు ఏం చేసేదంటే 9:00 రేడియో న్యూస్ వస్తాయి, ఇంగ్లీష్ న్యూస్.
మార్నింగ్?
ఈవినింగ్. 9:00
ఈవినింగ్,
9:00 రేడియో న్యూస్ బులెటిన్ వస్తుంది, ప్రైమ్ బులెటిన్ అది. ఆ ప్రైమ్ బులెటిన్ ఇంగ్లీష్లో విని తనకు తెలుగులో చెప్పాలని నన్ను పురమాయించేటోడు. నేను అట్లా ఇంగ్లీష్ వార్తలు విని తెలుగులో చెప్పడం అలవాటు చేసుకున్నా. అదే క్రమంలో బీహార్లో కర్పూరి ఠాకూర్ అనే గవర్నమెంట్ ఉండేది. కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన గవర్నమెంట్ ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బిల్ అని ఒకటి తీసుకొచ్చిండు ఆయన. ఆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బిల్ ఏంటంటే చాలా భావ ప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్రాన్ని నియంత్రించేదిగా ఉండేది ఆయన. ఈ పత్రికా స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ నియంత్రించే క్రమంలో దాన్ని అడ్డుకోవడానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ అంతకుముందు 1975లో కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఒక బ్లాంక్, రామ్నాథ్ గోయెంకా బ్యానర్ పేజీ బ్లాంక్ వేసి తన నిరసనను వ్యక్తం చేసిండు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా.
అవునప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైం అప్పుడు.
ఎమర్జెన్సీ వ్యతిరేకంగా బ్లాంక్ పేజీ వేసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. అట్లనే కర్పూరి ఠాకూర్ గవర్నమెంట్ బీహార్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బిల్ తీసుకొచ్చిన దాన్ని కూడా ఆ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక డిబేట్ పెట్టింది. ఆ డిబేట్లో బాలగోపాల్ సారు, హరగోపాల్ సారు, పలువురు పౌర ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసేది. వాళ్ళు ఆ ఎడిట్ పేజ్లో ఆర్టికల్స్ రాస్తుండేవాళ్ళు. ఆ ఎడిట్ పేజ్లో వచ్చిన ఆర్టికల్స్ను బేస్ చేసుకొని ఆ ఆర్టికల్స్కు అనుబంధంగా ఆ ఆర్టికల్స్ నేను ట్రాన్స్లేట్ చేసి ఒక 52 పేజీలు రాసుకొని, అప్పటికి బాబాయ్ జైల్లో ఉండే, నేను పిన్ని దగ్గరికి వెళ్ళిన 52 పేజీలు ఈ తెలుగు పేజీ
బాబాయ్ అంటే మన వరవరరావు తాత
వరవరరావు బాబాయ్. వరవరరావు బాబాయ్
సెలవులు
అయితే,
కదా.
అదే అయితే బాబాయ్ దగ్గరికి వెళ్ళి పిన్ని దగ్గరికి వెళ్ళిన, హేమలత పిన్ని దగ్గరికి వెళ్ళిన ఈ 52 పేజీలు పట్టుకొని. ఈ తెలుగు చూసింది, పిన్ని చూసి, చాలా బాగా రాసినవరా, ఇక్కడ ఆంధ్ర ప్రభలో స్వామి సార్ అని ఉంటాడు, ఆయన దగ్గర తీసుకుపోయి చూపెట్టు అని చెప్పింది. ఆయన దగ్గర తీసుకుపోయి నేను 52 పేజీలు చూపెట్టిన. చూపెట్టగానే ఆయన రేపటి నుంచి గన్పూర్కి వార్తలు రాయిరా అన్నాడు.
డైరెక్ట్గా ఇంప్రెస్ అయిపోయింది.
అట్లా అట్లా యాక్సిడెంటల్ గా నేను జర్నలిజంలోకి ఎంటర్ అయినా.
నైస్, వావ్, ఇంట్రెస్టింగ్ స్టోరీ మామయ్య. చాలా తక్కువ
అదే
మంది తెలుసు అనుకుంటే, అంటే అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ లలో కూడా చాలా తక్కువ మంది తెలుసుకోవచ్చు.
అదే యాక్సిడెంటల్ గానే జరిగింది. కాకుంటే ఏంటంటే దీనికి నాకు ఒక ఇన్స్పిరేషన్ గా పిన్ని ఉన్నది. హేమలత పిన్ని ఒక రకంగా ఇన్స్పైరింగ్ ఫోర్స్ అని అనుకోవచ్చు జర్నలిజంలో నేను ఎంటర్ అవ్వడానికి. అయితే నేను తర్వాత తర్వాత తెలుసుకున్నది ఏంటంటే స్వాతంత్ర పోరాటం నుంచి కూడా పెండ్యాల ఫ్యామిలీస్ ఏదో రకంగా వార్తలు పంపడం ద్వారా సమాజానికి సమాచార వారధులుగా నిలవడం అనేది జరిగింది. స్వతంత్ర పోరాటం అప్పుడు కూడా మామూలుగా ఈ పోస్ట్ కార్డ్ మీద వార్తలు రాసేవాడట పెండ్యాల శశిరావు పెదవాపు.
అవును,
పోస్ట్ కార్డ్ మీద వార్తలు రాస్తూ పంప, అంటే మొట్టమొదటి విలేకరి ఒక రకంగా శశిరావు పెదాపు అనుకోవచ్చు పెండ్యాల ఫ్యామిలీలో.
అవును, అక్కడ పోస్ట్ బాక్స్ కూడా ఉండే కదా, పోస్ట్ ఆఫీస్ కూడా ఉండే కదా అక్కడ.
పోస్ట్ ఆఫీస్ బాక్స్ ఉంది కానీ ఆ పోస్ట్ బాక్స్ కు ఈ న్యూస్ ఐటమ్స్ కు తేడా ఏంటంటే పెదాపు స్వాతంత్ర పోరాటంలో పార్టిసిపెంట్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉండేవాడు. ఈ మన రామంజరావు పెదాపు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే శేషగిరిరావు పెదాపు కార్యాలయ కార్యదర్శిగా ఉండేది. ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్యమానికి సంబంధించిన వివిధ సమాచారాలను అన్నింటినీ కూడా ఈయన ఉద్యమ సమాచారాన్ని పోస్ట్ కార్డులో అప్పుడున్న ఆంధ్ర పత్రికకు పంపేవాడు. ఆంధ్ర పత్రికలో అది పబ్లిష్ అయ్యేది.
వావ్, అంటే అంత చిన్న పోస్ట్ కార్డ్ నాకు ఇంకా గుర్తుంది, ఎల్లో ఆరెంజ్ ఎల్లో కలర్ లో ఉంటుంది కదా అది, అంత చిన్న దాని మీద,
15 పైసలు ఉండేది దాని మీద పంపేవాళ్ళు అన్నట్టు. అట్లా ఆయన కూడా అంటే ఆయన మొట్టమొదటి జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. శశిరావు పెదాపు మొట్టమొదటి జర్నలిస్ట్ ఆయన. అంటే అనివార్యంగానో అనుకోకుండానో మొత్తానికైతే ఎంట్రీ అనేది జరిగింది అన్నట్టు.
అట్లా 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 రాసింది అన్నట్టు సంభవం అక్కడ, అంటే మీకు కూడా అట్లా లింక్ సడన్ గా
అంటే అనుకోకుండా అయినప్పటికీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా జర్నలిస్టులు ఉండడం వల్ల, అంటే ఇప్పుడు రామన్నయ్య విజయరామన్నయ్య కూడా సర్క్యులేషన్ సైడ్ ఉన్నప్పటికీ కమలనాభ తర్వాత ఆంధ్రప్రభకు వచ్చింది విజయరామన్నయ్యనే.
అవును,
ఆంధ్రప్రభ
నాకు గుర్తుంది చిన్నప్పుడు
సర్క్యులేషన్
పెండెల్ల
సర్కులర్.
ఇంట్లో ప్రెస్ ఇది
అదే,
ఉండే కదా, పేపర్ ప్రెస్ ఇంకా
అదేమో బైండింగ్కి సంబంధించింది,
బైండింగ్. ఓకే ఓకే.
బైండింగ్కి సంబంధించింది, లేపాక్షి న్యూస్ బుక్ నోట్బుక్స్ సంబంధించింది. వేరాజ్ న్యూస్ పేపర్కి సంబంధించి ఆంధ్రప్రభలో సర్క్యులేషన్ ఇన్స్పెక్టర్గా రామన్నయ్య పనిచేసిండు. రామన్నయ్య 4-5 ఇయర్స్ పనిచేసిండు. కమలనాభ తర్వాత రామన్నయ్యనే, మేబీ వరంగల్ కరీంనగర్ అంటే మన అర్ష్ట్వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ అర్ష్ట్వైల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కు రామన్నయ్య ఇన్ఛార్జిగా ఉన్నాడు. అంటే ప్రయర్ టు హిజ్ దిస్ ఇండస్ట్రీ, దానికన్నా ముందే ఆయన ఆంధ్రప్రభలో సర్క్యులేషన్ ఇన్స్పెక్టర్ పనిచేసిండు.
నాకు కూడా తెలియదు, చూసిండ్రా
ఆంధ్రప్రభ
మామయ్య గురించి. ఇది కూడా నాకు అంటే మీతో
అంటే
ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుస్తున్నాయి నాకు కూడా. థ్యాంక్ యూ.
అదే 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 ఆంధ్రప్రభలో పనిచేసిండు రామన్నయ్య. రామన్నయ్య తర్వాతనే ఇంకో రవీంద్రనాథ్ అని వచ్చిండు. మొత్తానికైతే అది జరిగింది.
దట్స్ యువర్ కైండ్ ఆఫ్ హౌ యూ మేడ్ ఇట్ ఇన్ టు జర్నలిజం అనుకోవచ్చు, అంతేనా?
అయితే జర్నలిజంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా గమ్మత్ జరిగింది. బాపు దామోదర్రావు,
అవును.
బాపు బాపు మామూలుగా ఎండివోలు అంటే అప్పుడు బీడీఓ సిస్టమ్ ఉండే,
బీడీఓ అంటే
బ్లాక్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్.
ఓకే.
బ్లాక్ సిస్టమ్ ఉండేది. వేణుగోపాలరావు అని బాపు ఫ్రెండ్ ఉంటాడు బీడీఓ. అయితే నేను ఎప్పుడైతే స్వామి సార్ దగ్గరికి వెళ్ళినా, స్వామి సార్ మొత్తానికి అంటే నాట్ ఓన్లీ ఫర్ వరంగల్, తెలుగు జర్నలిజానికి ఆయన ఒక ఆయువుపట్ లాంటి వాడు. స్వామి పి నరసింహస్వామి అని చాలా గొప్ప జర్నలిస్ట్ ఆయన. ఆయన అంటే మనం మనం రాసే ఐటెంను ఆయన ఎడిట్ చేసి మౌల్డ్ చేసి మొత్తానికి ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత పబ్లిష్ అయ్యేసరికి ఒక్కో చాలాసార్లు ఫ్రంట్ పేజ్ న్యూస్ ఐటమ్స్ వస్తాయి. అయితే ఒకసారి ఏమైంది, ఒక పర్టికులర్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి అంటే ఎట్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై జర్నలిజం కెరీర్, ఒక గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి అది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో లేకుండా ఉంది. మొత్తానికి బీడీఓ దాన్ని మిస్గైడ్ చేసి తనకు అనుకూలమైన వాళ్ళకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఆరోపిస్తే, నేను ఆ ఐటెంను రాసినా తీసుకుపోయినా ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత తెల్లారి ఫ్రంట్ పేజీ బ్యానర్ ఐటెం బాక్స్లో వచ్చింది, బీడీఓ ఇష్టారాజ్యం అని. ఆంధ్రప్రభలో ఫ్రంట్ ఆంధ్రప్రభ ఉన్న ఇమేజ్ దృష్ట్యా, అప్పుడున్న ఇమేజ్ దృష్ట్యా, ఇప్పుడు అంత ఉన్నదని నేను అనలేను. ఎందుకంటే యాజమాన్యం కూడా రామ్నాథ్ గోయెంకా నుంచి మారింది, ఆ ఫ్యామిలీ నుంచి మారింది. ఇప్పుడున్న పత్రికలు కూడా ఆ రకంగా లేవు.
అవును.
బీడీఓ ఇష్టారాజ్యం రాగానే ఆయన వడ్డేపల్లిలో ఉంటాడు, వేణుగోపాలరావు పెండ్యాలకు వచ్చిండు. పెండ్యాలకు వచ్చి, మీ వాడట జర్నలిస్ట్ అట, ఈ బీడీఓ ఇష్టారాజ్యం అని రాసిండు అని చెప్తే, అప్పటికి అంటే ఒక వార్త అంటే వాస్తవాన్ని వార్త రూపంలోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ప్రశ్నించినప్పుడు దాన్ని ఎట్లా ప్రశ్నించిన అడగడం కానీ, ప్రశ్నించడం తప్పు అని చెప్పడం కానీ, తెలియని పరిస్థితి తెలియని ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై
ఇనిషియల్
జర్నీ
స్టేజెస్.
అన్నమాట.
అవును. ఇంకా
ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ జర్నీ అని నేను భయపడుతూ వణుకుతున్నా. యాక్చువల్గా ఏంటంటే నేను వార్త రాసిన వార్తలో వాస్తవికత ఉంది, వాస్తవాన్ని వార్త రూపంలో పెట్టినప్పుడు మనం ఎందుకు భయపడాలనే ఆలోచన కానీ అభిప్రాయం కానీ నాకు లేకుండేది. అయితే దాన్ని ఆయన వచ్చి అడిగితే బాపు నన్ను కోప్పడ్డాడు, అది ఇట్లా రాసిన ఎందుకు రా, మనం ఎందుకు కాంట్రవర్సీ కావాలని చెప్పి. ఎందుకంటే బాపు అందరితో కూడా కలిసి ఉండాలని అనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఎవరితో కాంట్రవర్సీస్ వద్దని. ఆయన అంటే ఫస్ట్ ఫస్ట్ న్యూస్ ఐటమ్స్ ఆ రకంగా వచ్చినాయి అన్నట్టు.
ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అంటే అదే, అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మామ. ఇప్పుడు జర్నలిజం అంటే ఉట్టి రాసుడు కాకుండా దానితోనే వచ్చే ఏమంటారు కాంట్రవర్సీస్ కి రెడీగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంత ఎంత ఇట్స్ ఏ ప్రాసెస్ కదా
అవును.
ఓవరాల్ గా.
అంటే మామూలుగా ఏంటంటే మనం ప్రజల పక్షాన ఉండదలుచుకుంటే ఇట్లాంటి బెదిరింపులు కానీ అదిరింపులు కానీ వీటన్నిటిని గురించి కూడా ఫేస్ చేయడానికి ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే వార్తలు రాయాలి. ఇవాళ రేపు ఎట్లుందంటే జర్నలిజం న్యూస్ కన్నా వ్యూస్ ఎక్కువ అయిపోయినాయి,
దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్
దాదాపుగా
అవును న్యూస్ కన్నా
వ్యూస్ ఎక్కువ
వ్యూస్
అయిపోయినాయి,
అవును
వ్యూస్ ఎక్కువ అయిపోయినాయి. ఈరోజు నేను ప్రధాన దినపత్రికలు చూసినప్పుడు సండే సండే తెలుగులో ప్రధాన దినపత్రికలు అన్నిట్లో కూడా ఎడిట్ పేజీ బేసికల్లీ ఈజ్ ఎ వ్యూస్ పేజ్,
అవును
ఎడిట్ పేజీ ఇస్ బేసికల్లీ ఎ వ్యూస్ పేజ్. అండ్ దట్ వ్యూస్ పేజ్, ఆ వ్యూస్ పేజ్ కూడా ఎట్లుంటుందంటే ఆ పత్రిక యొక్క యాజమాన్యపు స్టాండ్ ను ప్రొజెక్ట్ చేసేదిగా ఉంటుంది. ఒక స్పెసిఫిక్ న్యూస్ పేపర్ తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఇంకో స్పెసిఫిక్ న్యూస్ పేపర్ తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం దాదాపు అన్ని పత్రికలు ప్రభుత్వం కనుసన్నల్లో, ప్రభుత్వం చెప్పు చేతల్లో నడిచే రీతిలోనే ఉంటూ ప్రజలకు ఒక రకంగా ఆశించిన మేర వాస్తవాలను అందించలేని దుస్థితిలో ఉన్నాయి.
అవును చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు వీళ్ళ ఏమంటారు ఆ ఓనర్స్ మీరు అన్నట్టు ఓనర్షిప్ లింక్స్ పొలిటికల్ లింక్స్ అండ్ సపోర్ట్ కూడా కదా చాలా ఇన్ఫ్లుయెన్స్
అవును,
జర్నలిజం.
అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ ఇంపోజ్ చేసినప్పుడు, ఇందిరాగాంధీ ఈజ్ ఎ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇందిరాగాంధీ లాంటి ఒక మహిళ ప్రధానమంత్రిగా ఉంటూ మొత్తం ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసే రీతిలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమెను క్వశ్చన్ చేయడానికి పత్రికలు వెనకాడలేదు.
అవును
ఈ పత్రికల డీజెనరేషన్ అనేది ఎప్పటి నుంచి జరిగిందంటే ఎన్టీ రామారావును దించి చంద్రబాబు నాయుడు చాలామంది వెన్నుపోటు అంటారు,
అవును
తిరుగుబాటు అంటే వెన్నుపోటు అని కానీ తిరుగుబాటు అని కానీ
విత్
రెండు
సైడ్ ఆఫ్ ద
డిఫరెంట్ పెర్సెప్షన్స్
ఏమంటారు ఏ సైడ్ నిలబడితే ఆ సైడ్ అన్నట్టు ఆ వర్డ్ యూజ్ చేస్తారు అంతేనా
కొన్ని అయితే తిరుగుబాటు అనే దాన్ని పత్రికలు చిత్రీకరించినాయి, ఇది వెన్నుపోటే. అయితే తిరుగుబాటు అనే విషయాన్ని చిత్రీకరించిన పత్రికలు అప్పటి నుంచి ట్రెండ్ ఆఫ్ న్యూస్ పేపర్స్, తెలుగు న్యూస్ పేపర్స్ స్పెసిఫికల్లీ తెలుగు న్యూస్ పేపర్స్ యొక్క ట్రెండ్ అనేది పూర్తిగా ప్రజా వ్యతిరేక దృక్పథాన్ని అనుసరించడం ఆరంభమైంది. ప్రజా వ్యతిరేక ఆ పరిస్థితి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే పీక్ లెవెల్స్కి వచ్చింది. ఎంత పీక్ లెవెల్స్కి వచ్చిందంటే తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ల పాటు జరిగిన సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి, పూర్తిగా డెసిమేట్ చేయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని టోన్ డౌన్ చేయడానికి ఈ మూడు రీతుల్లో ప్రయత్నం జరిగింది పత్రికల యాజమాన్యాల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం ద్వారా. అయితే ఎప్పుడైతే తెలంగాణ రియలైజ్ అయిందో, రియలైజ్ అయిన తర్వాత ఈ టోన్ డౌన్ చేసిన పత్రికలు, ఈ వాస్తవాన్ని డీవియేట్ చేసిన పత్రికలు అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం చెప్పు చేతల్లోకి పోయినాయి. ప్రభుత్వం చెప్పు చేతల్లోకి ఎప్పుడు పోయినాయి అంటే ఒక రెండు స్పెసిఫిక్ న్యూస్ పేపర్స్ అండ్ స్పెసిఫిక్ న్యూస్ ఛానల్స్ను పూర్తిగా బ్లాకేట్ చేసిండు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ బ్లాకేట్ చేసిన తర్వాత భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్రం రెండింటినీ కూడా నియంత్రించడం అనేది ఆరంభమై, ఆ నియంత్రించిన క్రమంలో పత్రికలన్నీ కూడా ప్రభుత్వానికి మెండై ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంటే బాగుంటుంది, చెప్పు చేతల్లో ఉంటేనే మనం మనగలుగుతాం అనే అభిప్రాయం ఏర్పడేది. ఇది వాస్తవాన్ని ప్రజలకు అందకుండా చేసేందుకు ఒక కారణంగా నిలిచింది. ఇప్పుడు
ఇంట్రెస్టింగ్ అంటే
ఇప్పుడు నిజంగా కూడా
ఎమర్జెన్సీ అట్లా లేదు కానీ ఎప్పుడూ ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటారు.
ఎమర్జెన్సీలో ఉన్న ఇందిరాగాంధీ లాంటి ప్రభుత్వం, ఇందిరాగాంధీ లాంటి స్ట్రాంగెస్ట్ ఫోర్సే భారత రాజ్యాంగం కల్పించినటువంటి పత్రికా స్వాతంత్రం అనే హక్కును కాలరాయడానికి వెనుకాడింది.
అవును
భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్రం అనే రెండు హక్కులను కాలరాయడానికి వెనుకాడింది. అంటే అప్పుడున్న పత్రికల యాజమాన్యాలు కానీ, పత్రికలు కానీ, పాత్రికేయులు కానీ ఈ ముగ్గురు కూడా ఒక వెన్నెముక ఉండి వ్యవహరించిన పాత్రికేయులుగా ఉన్నారు. ఇప్పుడు వెన్నెముక లేకుండా సాగిలబడే విధానం, ఇప్పుడు ప్రభుత్వాలకు సాగిలబడే విధానం పత్రికలు చేస్తున్నాయి, పత్రికల యాజమాన్యాలు చేస్తున్నాయి, ఎడిటర్లు చేస్తున్నారు. వీళ్ళందరూ చేస్తుంటే మనకు మనకు ఒకవేళ ఉపాధి కోల్పోతామనే భయంతో విలేకరులు చేస్తున్నారు, పాత్రికేయులు చేస్తున్నారు. ఈ రకంగా మొత్తానికి పత్రికా స్వేచ్ఛ అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండిపోయింది.
అవును అవును, ఇంట్రెస్టింగ్. దాంట్లో మీరు అన్నట్టు న్యూస్ ఈజ్ వ్యూస్ ఇప్పుడు అనే టైప్లో అయ్యేసరికి ఎలక్ట్రానిక్ కూడా టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ డిఫరెంట్ అయిపోతుంది కదా. లైక్ వాట్ ఈస్ ద మోస్ట్
అవును
ఇంపార్టెంట్ వ్యూస్? వ్యూస్ అన్నిటికన్నా ఎక్కువ
అవును
దేనికి వస్తే అదే హైలైట్ ఇక.
అవును. అయితే ఎలక్ట్రానిక్ మీడియా ఎమర్జ్ అయిన తర్వాతనే ఈ సిచ్యుయేషన్ మరీ దిగజారింది.
ఓహో ఓకే.
ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే లైవ్గా అన్ని విజువల్స్ చూపెట్టగలిగే పరిస్థితి వచ్చిందో, విజువల్స్ను యు కెనాట్ మామూలుగా మ్యానిపులేట్ చేయడం అనేది అసాధ్యం. అయితే విజువల్స్ ఇచ్చే రైటప్స్ను కానీ, అంటే యాంకర్ పార్ట్స్, ఈ వాయిస్ ఓవర్స్ కానీ, వాయిస్ ఓవర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఒక తెలుగు ఛానల్ ఒకటి ఉంటుంది మామూలుగా, ఆ తెలుగు ఛానల్ కొన్ని ఆ పేర్లను నేను ఎందుకు ఉదహరించడం లేదంటే, ఆయా ఛానల్ కానీ ఆయా పత్రికల గురించి కానీ ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రచారం
అవును,
చేయడం కూడా అవసరం
యా,
లేదు,
మనం ఇప్పుడు
అవసరం లేదు.
నార్మల్ ఓవరాల్ జర్నలిజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు నేమ్స్
అదే,
కూడా
అయితే
అక్కర్లేదు.
ఒక తెలుగు ఛానల్ ఉంటుంది, ఆ తెలుగు ఛానల్లో వాయిస్ ఓవర్స్ మామూలుగా ఒక మహిళా వాయిస్ ఉంటుంది, ఒక మహిళా వాయిస్ ప్రధానంగా. ఆ మహిళా వాయిస్ ఎంత గంభీరంగా, అంటే ఆ చదివే విధానం లోపల ఉండే వైరుధ్యం ఏదైతే ఉన్నదో అది నిజంగా కూడా ఆ విజువల్ వేరే ఉంటుంది, దానికి ఉండే వాయిస్ ఓవర్ వేరే ఉంటుంది. అంటే తన అభిప్రాయాన్ని మన మీద ప్రయోగించడం కోసం ఎంచుకుంటున్న వ్యూహం అది.
అవును, అంతేనా. ఇప్పుడు మనము ఒక ఏమంటారు దాన్ని, ఒక వీడియో వస్తుంటే దాని మీద ఎట్లా ఎక్స్ప్రెస్, ఆ వాయిస్ ఓవర్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని బట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతాం కదా. ఎందుకంటే మనం వింటుంటాం కూడా.
అవును
ఇప్పుడు
అవును
అక్కడ అయ్యో అక్కడ అది అయిపోయింది, ఏదో పడిపోయినరు అని చెప్పుడు ఒకటి, ఓహో
అవును
పడిపోయారా అని, అంటే ఆ టోన్ కొంచెం చేంజ్ అయినా కూడా ఎంత ఎంత
అవునా
చేంజ్ అవుతుంది అంటే థింకింగ్ లా. సో
అది
అవును, కరెక్ట్ పాయింట్ అది.
ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఆ రకంగా ఉంది.
మరి ఇట్లాంటప్పుడు ఏ ఆర్టికల్స్ చూస్తే మనకు, అంటే ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఇక్కడ కెనడాలో ఉన్నాం, యుఎస్ లో ఉన్నాము, మామూలు కూడా ఇప్పుడు ఇండియా న్యూస్, తెలుగు న్యూస్ చూద్దాం అనుకున్నాం అనుకోండి, ఏ చూస్తే ఎట్లాంటి టైప్ ఆఫ్ ఆర్టికల్స్ చూస్తే మేము మా లాంటి వాళ్ళు ట్రస్ట్ చేయొచ్చు, చదవచ్చు, ఎట్లా ఎట్లా
అంటే
ఎట్లయితే?
అయితే ఇప్పుడు మామూలుగా ఆరంభంలో ఉన్న పత్రికల సంఖ్య కూడా తక్కువ ఉండేది. సంఖ్య తక్కువ ఉన్నప్పుడు కంపేర్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు, వాస్తవాలే వార్తల రూపంలో వస్తాయనే ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, ఆ పత్రిక యాజమాన్యం అభిప్రాయం వార్త రూపంలో వస్తుంది చాలాసార్లు. అయితే ఒక స్పెసి అంటే ఘటనలు మాత్రం ఇంకా ఘటనలు పూర్తిగా మ్యానిపులేట్ చేసే పరిస్థితి లేదు. ఘటనలో ఉన్న పాల్గొనే వ్యక్తులు వీటన్నిటి గురించి ఇంకా మ్యానిపులేట్ చేసే సిచ్యువేషన్ రాలేదు. కానీ
ఇక హైలైట్ ఇక
పాలిటిక్స్
టూ మచ్ అయిపోతుంది అప్పుడు.
అదే పాలిటిక్స్ ఇవన్నీ గురించి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల దేన్ని నమ్మాలి దేన్ని నమ్మొద్దు అనే విషయాన్ని గైడ్ చేసే అంత పరిస్థితి ఇప్పుడు ఉన్నదని నేను అనుకోవడం లేదు. అది
కానీ మొత్తానికి ఇప్పుడు నేను ఎట్లా అంటే, ఇప్పుడు ఎప్పుడు చదివిన అనుకోండి, అంటే ఒక 3 4 ఇయర్స్ బ్యాక్ అట్లీస్ట్ తెలుగు న్యూస్ ఏమైనా చదవాలనుకుంటే అనుకుంటే 2 3 సైట్లు ఓపెన్ చేసేది. మీరు అన్నట్టు నేమ్స్ నేమ్స్ తీసుకోవద్దు కానీ ఒక రెండు మూడు పార్టీస్ కి సంబంధించిన అనుకుందాం, అంటే అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసేది, రెండు మూడు ఓపెన్ చేసి ఆ 2 3 ఇట్లలో డిఫరెంట్గా ఉండేది. అంటే ఎలక్షన్స్ ఉండేది కదా మన 2 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా,
అవునవును. అంటే
అప్పుడు
అది
ఐడియా కోసం.
ఎలక్షన్ టైం రివ్యూస్ కానీ, ఎలక్షన్ టైం ప్రెడిక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా వాటిని కూడా మేనేజ్ చేసే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు.
టోటల్గా అవును.
దాదాపు మామూలుగా ప్రీ పోల్ సర్వేస్నే మేనేజ్ చేసిన సందర్భాలని, ఎగ్జిట్ పోల్స్ మనం ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వేరీ ఫ్రమ్ ఈచ్ అదర్.
అవును
దాదాపుగా ఒక 15 ఛానల్స్ ఉంటే 15 ఛానల్స్ 15 డిఫరెంట్ వ్యూస్ కూడా ఇచ్చే సందర్భం ఉన్నది, 15 డిఫరెంట్ ప్రెడిక్షన్స్ కూడా ఇచ్చిన సందర్భం ఉన్నది. చివరికి గెలిచిన మామూలుగా అనుకోకుండా అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటాం కదా,
అబ్బా ఎన్ని రోజులైందప్ప ఆ మాట వినక.
అదే ఈ అడ్డిమారి గుడ్డి దెబ్బ తాకినట్టు తాకుతాయి అన్నట్టు. అది కొందరికి తాకితే కొందరికి తాకదు. అది
అవును, సో ఇంట్రెస్టింగ్. అది అయితే నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, లైక్ మామూలుగా మీతో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీ మాలాంటి వాళ్ళు అంటే కెనడా యుఎస్ లో ఉన్న వాళ్ళు చాలా డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఎక్స్పోజ్ కదా, లైక్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అనుకుందాం. బట్ ఇప్పుడు ఇంగ్లీష్ ఇండియాలో కూడా ఆర్ ఎక్కడైనా సరే ఇంగ్లీష్ న్యూస్ లాంగ్వేజ్ న్యూ జర్నలిజం వర్సెస్ తెలుగు ఆర్ తెలంగాణ జర్నలిజం ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? ఆర్ మీ మీ మీరు కూడా ముందు ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేసేది కదా, అట్లా స్టార్ట్ అయింది
నేను
కదా.
అంటే నేను ఫస్ట్ ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేసినప్పటికీ నేను బేసిక్ ఇప్పుడు ఇంగ్లీష్ జర్నలిస్ట్గానే నేను నిలిచిపోయినాను.
అవును అవును, సో అట్లా అట్లా మీ
అయితే
ఎక్స్పీరియన్స్ ఏంటిది,
అయితే
డిఫరెన్సెస్ ఏమంటారు మీరు?
అయితే ఇప్పుడు మనం ఏదైనా మన వార్త రావాలంటే యాజమాన్యానికి అనుకూలంగా రాయాల్సిందే,
ఏ లాంగ్వేజ్ అని అంటారా?
ఏ లాంగ్వేజ్ అయినా. అంటే మనం బీయింగ్ ఏ జర్నలిస్ట్, నాకు ఒక బైలైన్ ఫ్రంట్ పేజీలో రావాలనుకుంటుంది. బైలైన్ అని ఏంటి, నా పేరుతో రావాలని, నా పేరు బై పివి కొండలరావు అని రావాలని నేను అనుకుంటా.
అవును
నేను అనుకుంటున్నప్పుడు అది మామూలుగా సమాజానికి సంబంధించిన, ప్రజా సమస్యలకు సంబంధించిన వార్త అయినప్పుడు, ప్రజా సమస్యలకు సంబంధించిన వార్తను వాస్తవిక దృక్పథంతో ఇచ్చినప్పుడు అనుకోని సందర్భాల్లో ఫ్రంట్ పేజీలోనే వస్తుంది ఐటెం. అయితే పాలిటిక్స్ను మనం అనలైజ్ చేయడం కానీ, పాలిటిక్స్ని రివ్యూ చేయడం కానీ, డెవలప్మెంట్ న్యూస్ను చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు, అది పత్రిక యాజమాన్య అనుకూల వైఖరిని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే బైలైన్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. అయితే
ఇంట్రెస్టింగ్.
అయితే పత్రిక యాజమాన్యం అభిప్రాయాన్ని మనం చెప్తున్న క్రమంలో ఒక వార్తను ఏ రకంగా రాయాలనేది అప్పుడున్న అంటే ఆ ఎడిటోరియల్ డెస్క్కి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం వ్యవహరించుకుంటూ పోవాల్సి వస్తుంది. అప్పుడు జన్మభూమి, చంద్రబాబు నాయుడు జన్మభూమి
అవును
అనే ఒక ప్రోగ్రాం పెట్టిండు,
అవును
ఆ జన్మభూమి ప్రోగ్రాం కానీ అదేవిధంగా మన ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ రచ్చబండ ప్రోగ్రాం కానీ వీటన్నిటికి సంబంధించి అప్పుడున్న పత్రికల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి యాజమాన్యాల్లో పనిచేసేవాడిని. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ న్యూస్ను మనం అనుకున్న దానికన్నా గొప్పగా రాయొచ్చు. అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక దృక్పథాన్ని మన చెప్పు చేతల్లో ఉంచుకోవడం కాదు, ప్రభుత్వ వ్యతిరేక దృక్పథం కన్నా ప్రధానంగా ప్రజా అనుకూల విధానం,
క్వశ్చనింగ్, ఎట్లీస్ట్
ప్రజా
క్వశ్చనింగ్ ఆర్ ఎవరికి
అదే
ఎట్లా అనేసి
అదే
అట్లీస్ట్.
ప్రజా అనుకూల విధానాన్ని చెప్తున్న క్రమంలో అది ఉపయోగకరంగా ఉండే రీతిలో రాసేవాళ్ళం. దాంతో న్యూస్ కూడా ప్రామినెంట్గా వస్తాయి, ఫ్రంట్ పేజీలు వస్తాయి, ఇట్లా కొంచెం పాఠకులకు తెలిసే అవకాశం ఉంటుంది. రీడర్షిప్లో ఈ పర్టికులర్ రిపోర్టర్, ఈ పర్టికులర్ రైటర్ పూర్తిగా ప్రజా అనుకూలంగా ఉంటాడు అని. అంటే కొన్ని ప్రభుత్వ అనుకూల ప్రభుత్వ అనుకూల వార్తలు రాసే వాళ్ళకి మాత్రం వీడు ప్రభుత్వ వ్యతిరేకి అని కూడా వాళ్ళు ఫీల్ అయ్యే
స్టాంప్
అవకాశం ఉంటుంది.
పడిపోతుంది అట్లా.
అదే
ఇంట్రెస్టింగ్. సో ఏ లాంగ్వేజ్ అయినా
అయితే మీరు
మొత్తానికి
బయట
సేమ్
ఉంటున్నారు
అంటారు.
కదా,
అవును.
బయట ఉంటున్న వాళ్లకు నిజానికి వాళ్ళ వాస్తవాలు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు కరోనా ఉంది,
అవును
కరోనా COVID-19 మొత్తం కూడా టోన్ డౌన్ అవుతున్నది. నెంబర్ ఆఫ్ కేసెస్ నుంచి మొదలుకుంటే మోర్టాలిటీ రేటు వీటన్నిటిని కూడా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ వాంట్స్ టు సప్రెస్ ద ట్రూత్.
ఆఫ్ కోర్స్ మళ్ళీ సక్సెస్
వాస్తవాన్ని
చూపెట్టాలి కదా, వాళ్ళు సక్సెస్
అదే
అన్ని చేస్తున్నారని.
వాస్తవాన్ని సప్రెస్ చేయడానికి వీలైనంత కృషి చేస్తున్నారు. నిజానికి డెత్స్ మన సాయంత్రం, రోజు సాయంత్రం ఇంతకు ముందు బులెటిన్ వచ్చేది, సీఎం బులెటిన్, ఈ కరోనా బులెటిన్ వచ్చేది. ఇది హైకోర్టు డైరెక్షన్ తర్వాత మార్నింగ్ అవర్స్ 10 o'clock వస్తున్నది. ఈ రోజుకి సంబంధించింది రేపు వస్తుంది, రేపటికి సంబంధించింది ఎల్లుండి వస్తుంది. ఎప్పుడు కూడా డబుల్ డిజిట్ జిల్లాల్లో దాటకుండా చేసిన వాళ్ళు కొంతకాలం తర్వాత 3 digits తీసుకుపోయినారు. స్టేట్ వైడ్ మొత్తం 4 digits వచ్చింది. అయితే దీంట్లో డెత్స్ కేసెస్ ఏవైతున్నాయో, డెత్స్ను చెప్పడంలో మాత్రం ప్రభుత్వం ఇంకా ఫెయిల్యూరే ఉంది, డెత్స్ ఫెయిల్యూరే ఉంది, వాస్తవం లేదు డెత్స్కి సంబంధించి. దాదాపు అంటే విలేజెస్ రిమోట్ విలేజెస్లో కూడా ఎవ్రీ డే 1 or 2 deaths ఆర్ బీయింగ్ రికార్డెడ్ దీస్ డేస్. అవి కోమార్బిడ్ కేసెస్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు, కానీ మొత్తానికి కరోనా లేదు అని చెప్పడం కోసం విపరీతమైన ప్రయత్నం జరుగుతున్నది. ఇట్లా మీరేమనుకుంటారు అంటే బయట ఉన్న వాళ్ళు, అరే సేఫే ఉంది, మన కంట్రీ సేఫే ఉంది, మన ఏరియా సేఫే ఉంది, మన ప్లేసెస్ సేఫే ఉన్నాయి అని చెప్పి అనిపిస్తుంది మీకు.
అవును,
ఈవెన్ పాలిటిక్స్ పాలిటిక్స్ అనలైజ్ చేస్తున్న సందర్భంలో కూడా మీరు 4 పేపర్లు చదవాల్సి వస్తుంది, 4 పేపర్లు ఆన్లైన్లో చూస్తారు. 4 పేపర్లలో ఏ పేపర్లో అంటే మన అంటే ఒక పాఠకుని యొక్క ఇంట్రెస్ట్ కూడా ఎట్లుంటుంది అంటే, ఎలక్షన్ టైం ఉంటుంది, నేను ఒక స్పెసిఫిక్ న్యూస్ స్పెసిఫిక్ పార్టీ గెలవాలనే అభిప్రాయాన్ని కలిగి ఉన్న రిపోర్టర్ని అయి ఉంటాను అనుకోండి, నాకు ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ స్పెసిఫిక్ పార్టీ వాళ్ళే ఆ స్పెసిఫిక్ పార్టీకి లీడ్ ఉన్నదేమో అనే అభిప్రాయం నాకు కలుగుతుంది, నేను అదే వార్త రాస్తా. ఆ వార్త నీకు ఇష్టమయ్యే పార్టీకి సంబంధించింది అయితే, ప్రధానంగా ఒక కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన రిపోర్టర్ నేనైతే, నీకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ అయి ఉంటే, నేను పనిచేస్తున్న పత్రిక ఎక్స్ అయితే, ఆ ఎక్స్ పత్రికలో కాంగ్రెస్ అనుకూలంగా వచ్చి ఉంటే ఇక కాంగ్రెస్ గెలుస్తున్నదనే నువ్వు అక్కడ బయట కంట్రీలో అనుకుంటావు.
అవును, కరెక్ట్.
వేరాస్ వాస్తవంగా ఓట్ల నాడు వై గెలుస్తుంది. వై గెలిచినప్పుడు ఏమైతుందంటే, ఎక్స్ పత్రికకు సంబంధించిన ఎక్స్ రిపోర్టర్ అని తప్పు రాయాలి, లేకపోతే అప్పటికప్పుడు జరిగిన చేంజ్ అయినా అయి ఉండాలి. ఈ రెండు మనం ఆలోచించాల్సి వస్తుంది.
కరెక్ట్, చాలా ఇంట్రెస్టింగ్. అయితే జస్ట్ క్లోజ్ దిస్ టాపిక్ ఇప్పుడు మామయ్య, ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్.
ఓకే,
వే ఫార్వర్డ్ ఏంటిది మరి? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఇప్పుడు? ఏం చేయాలి మీలాంటి వాళ్ళు? ఏం చేయాలి జర్నలిస్ట్లు? ఏం చేయాలి మాలాంటి వాళ్ళు? ఏం చేయాలి పాత్ర మమ్మల్ని ఏమంటారు ప్రేక్షకుల ప్రేక్షకుల ఏమంటారు మమ్మల్ని?
పాఠకులు అంటారు, పాఠకులు అంటారు, ప్రేక్షకులు అంటారు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ వీడియో విజువల్ మీడియా ఇట్ ఈస్ ప్రేక్షకులు, ఇఫ్ ఇట్ ఈస్ ప్రింట్ మీడియా పాఠకులు.
అవును, అయితే మా మాలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు? మీరేం చేయాలి వే ఫార్వర్డ్?
ఏం చేయాలంటే, మేమేం ఏం చేయలేని పొజిషన్కి వచ్చినాం. మామూలుగా ఇంతకుముందు ఓపెన్ వెల్స్ ఉండేది గ్రామాలలో, ఓపెన్ వెల్స్ 10 గోళాలు 20 గోళాలు అని తవ్వేది. గోళ అంటే ఒక కోల అంటే 2 గజాలు, 2 గజాల లోతును ఒక కోల అంటారు. ఒకవేళ 20 కోళ్ళ లోతు అంటే 40 గజాల లోతు ఉంటుంది. అయితే దాంట్లో బావిలో నీళ్లు చేసుకుంటున్న సందర్భంలో బావిలో బొక్కెను దారి పడుతుంది. దారి పడితే బొక్కెను తీసడానికి, బకెట్ను తీసడానికి పాతాళ గరిగే అని ఒకటి ఉండేది అన్నట్టు, యాంకర్ యాంకర్ టైప్, యాంకర్ టైప్ ఆఫ్ థింగ్. ఈ పాతాళ గరిగేతో తీయడానికి ప్రయత్నం చేసేది అన్నట్టు. ఈ పాతాళ గరిగేతో తీయడానికి ప్రయత్నం చేసేటప్పుడు చాలా ఎఫర్ట్స్ పెడితే మొత్తానికి అది తాకేది వచ్చేది. కానీ మాలాంటి జర్నలిస్టులు మేము ఆల్రెడీ 20 అబౌ ఇట్లా చేస్తున్నాం కదా జర్నలిజంలో, ఆల్రెడీ 20 గోళ్ళ లోతున్నాం. ఇప్పుడు పాతాళ గరిగే కూడా తాకేటట్లేము. పాతాళ గరిగే అంటే ఆల్టర్నేట్ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి ఏమో పరిస్థితి బాగలేదు. ఈ ప్రొఫెషన్లో వాస్తవికతకు దగ్గరలో లేము. ఈ ప్రొఫెషన్లో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రీతిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినోడు మాత్రమే ఇవాళ సక్సెస్ఫుల్ జర్నలిస్ట్. ఇప్పుడు వేఅవుట్ హలో
చెప్పండి,
వేఅవుట్ ఏంటంటే మన వరకు మనం వాస్తవాలు రాయడం వెనకాడొద్దు, మన వరకు మనం ప్రజల వైపు ఉండడం వెనకాడొద్దు. ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే పత్రికా రంగాన్ని కానీ, ఎలక్ట్రానిక్ మీడియాని కానీ, కొత్తగా ఎమర్జ్ అవుతున్న వెబ్ మీడియాని కానీ, వెబ్ జర్నలిజాన్ని కానీ జనాలు అయితే నమ్ముతలేరు. కేవలం ఇది ఒక సమాచార వాహిక మాత్రమే. మీడియా అనేది ఒక ఇట్స్ ఎ కమ్యూనికేషన్ వెహికల్ అంతేకాని, ఇది వాస్తవాలు ఇస్తుందా అవాస్తవం చెప్తుందా అనే విషయంలో బేరీజ్ వేసుకోవడానికి అయితే ఇప్పుడు అవకాశం లేదు. ఇదివరలాగా ఇదివరకంటే వాస్తవాలు మాత్రమే వస్తాయనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మనం వాస్తవం అనుకునేది వాస్తవం అవుతుంది, మనం అవాస్తవం అనేది అవాస్తవం అవుతుంది. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంటే దీన్ని ఛాలెంజ్ చేయడం కష్టం ఉంది. ఛాలెంజ్ చేయడం అంటే ఎస్టాబ్లిష్డ్ ట్రెండ్ను ఓవర్కమ్ కావడానికి చాలా కష్టం ఉంటుంది.
ఫస్ట్ ఛాలెంజ్ చేయాలి, తర్వాత చేంజ్ కావాలి. ఆ ఛాలెంజే కష్టమవుతుంది, ఇంకా చేంజింగ్ చాలా టైం ఉందంటారు.
అదే ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంటే కాకుండా ఏంటంటే క్యాన్సర్ ఎక్కువైనప్పుడే కదా ఆ స్పెసిఫిక్ అవయవాన్ని తీసేసేది.
ట్రూ.
అందుకోసం క్యాన్సర్ అయితే పెరిగింది, పోతుంది, పోవాలని కోరుకుంటున్నాను.
నైస్ నైస్. అంటే మాకు మాలాంటి ఏమంటారు ఆడియన్స్కి వచ్చేసి వీ హ్యావ్ టు సెర్చ్ ఇంకా 2-3 రిసోర్సెస్ అట్లీస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి టు
అంటే
యాక్చువల్లీ
ఇప్పుడు
నో.
ఆల్టర్నేట్, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేనే ఒక 4 పేపర్లు చదువుతాను. 4 పేపర్లలో 4 పేపర్లలో వచ్చే వార్తల్లో వాస్తవికత ఎంత అనేది 5వ పేపర్ ద్వారా తెలుసుకోవాలి.
ట్రూ
అది
ట్రూ.
అది అంటే 1-2 పేపర్లు ఇప్పటికీ కూడా వాస్తవానికి దగ్గర ఉంటాయని పేరున్న పేపర్లు, తెలుగులో ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, అవి కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత సీరియస్ క్రైసిస్లోకి వెళ్ళి ఆస్టరిటీ మెజర్స్ అని
అవి కూడా ఉంటాయి. కరెక్ట్. అవును.
తీసేసినాయి. ఎంప్లాయీస్ని చాలా మందిని డిసెంగేజ్ చేసినాయి, రిట్రెంచ్మెంట్ అయింది. ఈ రిట్రెంచ్మెంట్ అయ్యి డిసెంగేజ్ అయిన తర్వాత ఉన్నవాళ్ళు తమ ఉద్యోగాలు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు కూడా వార్తల లోపల ఇదివరకున్న ట్రెండ్స్కు భిన్నంగా రాసే అవకాశం ఉంటుంది. యాజమాన్యం కూడా తన పత్రిక నిలదొక్కుకోవాలంటే గవర్నమెంట్ కానీ ఇతర ఎస్టాబ్లిష్డ్ సోర్సెస్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే వాళ్ళు సస్టైన్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తమ స్టాండ్ మార్చుకుంటారు. ఇట్లా మార్చుకున్న తర్వాత వాస్తవాలు అయితే చేరుతాయని అయితే అనుకోవడం లేదు. ఇక
ట్రూ ట్రూ ట్రూ. మొత్తానికి ఇగోండి థ్యాంక్స్. అంటే మీ ఫాస్ట్ ఫాస్ట్ ఒక 30 మినిట్స్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్, మీ స్టోరీ నుంచి చెప్పుకుంటూ హౌ ఇట్ ఎవాల్వ్డ్ అండ్ అసలు జర్నలిజం అంటే ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి అనే దానికి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మామయ్య. మనము
వెల్కమ్ వెల్కమ్.
మనం ఇంకోసారి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం, ఇట్లానే ముచ్చట్లు
ఓకే
పెట్టుకుందాం. ఎందుకంటే
ఓకే
ఇంకా చాలా ఉంది దీంట్లో. ఇప్పుడు మనం ఇంకా మనం ఓన్లీ ఏమంటే దాన్ని పై పైన టచ్ చేసినట్టే అనిపిస్తుంది నాకైతే ఈ టాపిక్ మీద.
పెరిఫెరల్ పెరిఫెరల్ అనుకోవాలి.
పెరిఫెరల్ అంతే. ఎందుకంటే ఇంకా అసలు హౌ ఇట్ ఇన్వాల్వ్స్ ఇప్పుడు మన తెలంగాణ జర్నలిజం, తెలంగాణ ఉద్యమం మీద ఎట్లా ఇన్వాల్వ్ అయింది, ఆ తర్వాత చాలా టాపిక్స్ ఉన్నాయి
అంటే నువ్వు యాక్చువల్ గా నిన్న మొన్న అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ ఏవి కూడా మనం టచ్ చేసుకోలేకపోయాం.
అదేంటనా అంటే ఇంకా చాలా ఇంత డెప్త్ ఉంది మనకి, లైక్ మనం మనం టచ్ చేసేటందుకు. సో మనం మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ముచ్చట్లు పెట్టుకుందాం అని ఆశిస్తూ
ఓకే
మళ్ళీ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం మామయ్య. అందరూ ఎంజాయ్, ఆడియన్స్ ఎంజాయ్
వెల్కమ్ వెల్కమ్.
చేస్తుంటారు. సో విల్ టచ్ బేస్ అగైన్ ఓకేనా?
థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. Wow, that was an interesting episode. Kondana Mamaya or PV Kondal Rao as he is known everywhere else. So matladamlo asalu journalism anedi his own experience toni ela start ayindi tanaku tana interest toni journalism etla evolve ayindi overall ante at least in the past few years decades anesi it was an interesting chat. ఇంకా ముందు ముందు వీల్ నో ఫర్దర్ కొండన మామతో వీల్ చాట్ మళ్ళీ మధ్యలో ముచ్చట్లు పెట్టుకొని ఇంకా నేర్చుకుందాం, తెలుసుకుందాం. బట్ ఇట్ వాజ్ ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ చాటింగ్ విత్ లిజనింగ్ విత్ టు దిస్ చాట్. అండ్ ఇలాగే వేరే వేరే టాపిక్స్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నాకు రాయండి. నా ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇట్స్ కాల్డ్ మనుతో ముచ్చట్లు అని సెర్చ్ చేస్తున్న పేజ్ వస్తుంది. లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ కామెంట్స్ రాయండి, నాకు మెసేజ్ పంపించండి. ఏ టాపిక్స్ మీద ముచ్చట్లు పెట్టుకుందాము, ఏ టాపిక్స్ మీకు ఇంట్రెస్టెడ్, ఏ ఎపిసోడ్ మీకు ఇంతవరకు నచ్చింది, ఇట్ విల్ బి ఫన్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మీ మనుతో ముచ్చట్లు.